అగ్నినా రయిం అస్నవత్. రయిం అంటే సంపద అనర్థం. అగ్నినా, అగ్ని ద్వారా సంపదల్ని మనం పొందగలము, ఇది దాని యొక్క భావం. ఈ రయిం, ఈ రయిం అనే మాటలోంచి రైతు అనే మాట పుట్టిందండి. రాయి, రైతు ఇవన్నీ అలా పుట్టే. రయిం తనోతి ఇతి అనే శబ్దానికి అర్థం చెప్పుకో. రయిం సంపదని చక్కగా విస్తరింపజేసేవాడు రైతుట. భూమి ఎందున్న సంపదని తన వ్యవసాయంతో బయటకు తీసుకొచ్చి వ్యాపింపజేస్తాడు కదా రైతు అనే మాట కూడా అందు నుంచి వచ్చింది. ఇలా వెతికితే జనని సంస్కృతం బులోకి వెళ్ళిపోతాం మనం. మొత్తానికి రయిం అంటే సంపద. అగ్నిన రయిం అశ్నవత్ అనేటువంటి వేద ప్రమాణాన్ని మనం చూసినట్లయితే అగ్ని ఆరాధన వల్ల సంపద వస్తుంది. ఇది చాలా గొప్ప మాట. కావ్యకంఠ వాసిష్ఠ గణపతి ముని అనే మహాత్ముని గురించి మీరు వినుంటారు. రమణ మహర్షి అనే మహానుభావుణ్ణి ప్రపంచానికి పరిచయం చేసినటువంటి మహానుభావుడు ఈయన కావ్యకంఠ గణపతి ముని. చాలా మందికి తెలియదు, ఎందుకంటే ఆయన తెలుగువాడు కనుక తెలియదు. తెలుగువాడు తన గొప్ప తాను తెలుసుకోవడం కొరకు తెలియనివ్వడు. మిగిలిన వాళ్ళు వాడు తెలుగువాడైతే అసలు తెలియనివ్వరు అని మనకు తెలిసిన విషయమే. సరే, మొత్తానికి ఈ గణపతి ముని గారు ఒక మాట అన్నారండి. ఆయన ఋషి వంటి వాడు కనుక చెప్పాడు, కానీ భారత జాతికి బాగుపడే యోగం లేదు కనుక వినలేదు. గొప్ప మాట అన్నాడు. అగ్ని ఆరాధన మానివేశం నుంచి భారతదేశానికి దరిద్రం పట్టుకుంది. ఇంద్రుడిని ఇంద్ర ఆరాధన మరిచిపోయిన దగ్గర నుంచి బలహీనత పట్టుకుంది అని చెప్పారు. ఎందుకంటే వైదిక దేవతలు అగ్ని, ఇంద్రుడు. అగ్నిశ్చమ ఇంద్రశ్చమే, ఆ ఇంద్రశ్చమే ఇంద్రశ్చమే అని చమకం అన్ని మార్లు చెప్పింది. కానీ మన ఇంద్రుడు అనగానే వెకిలి వెకిలి బుద్ధుల్లో పోయాం. ఇంద్రుడే పరమేశ్వర స్వరూపం. పరమేశ్వరుడు యొక్క పేరే ఇంద్ర అనేటువంటిది. మన ఈ దేవతా బుద్ధి అంతా, భేద బుద్ధి అంతా కలికాలం ప్రవేశించిన తర్వాత వచ్చిన వికారాలు ఇవన్నీ కూడా. మన దేవతల విజ్ఞానం గురించి వినే ఓపిక ఉండాలి, కానీ అది ఒక పెద్ద సబ్జెక్ట్ అండి. అసలు దేవతా విజ్ఞానం అని చెప్తే కంప్లీట్ నాలెడ్జ్ సంబంధించిన విజ్ఞానం, వేద విజ్ఞానం. సరే, మొత్తానికి అగ్ని ఆరాధన లేకపోతే దరిద్రం వస్తుంది, ఇది తెలుసుకోవాలి. మరి ఇతర దేశాల వాళ్ళు బాగున్నారండి, ఇది ఒక పెద్ద పట్టింది మనకి. వాళ్ళకి ఏవి నమ్మకాలు లేవు కదండి, వాళ్ళు ఎలా ఉన్నారండి, ఇది ఒక పెద్ద ప్రశ్న. వాళ్ళు ఎలా ఉన్నారు, మన గోల ఎందుకు? ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క ధర్మం ఉంటుంది. ఈ దేశము ధర్మం అది. ఈ దేశం ఏనాడు సాధించుకున్న విజ్ఞానం. ఇప్పుడు విద్యుచ్ఛక్తి ఒక దేశంలో ఉంది, ఇంకో దేశానికి విద్యుచ్ఛక్తి అంటే తెలియదు. ఈ విద్యుచ్ఛక్తి ఉన్నటువంటి దేశం వాళ్ళు ఆ విద్యుచ్ఛక్తి లేని వాళ్ళు ఎలా బతుకుతున్నారో అని వీళ్ళు దిగులు పడక్కర్లేదు. ఈ విజ్ఞానం వాళ్ళకు ఉంది కనుక దాయిగా అనుభవిస్తూ ఉంటారు. అదృష్టవశాత్తు ఆ బాగుపడే విజ్ఞానం అంతా భారతీయులకు ఉంది కనుక మనం భాగ్యవంతులుగా దాన్ని కాపాడుకోగలగాలి. మనం కాపాడుకోలేకపోయాం. కనుకనే అగ్నిని ఆరాధించితే ఐశ్వర్యం ఉంటుంది. అందుకే ఆ రోజుల్లో నిత్యాగ్నిహోత్ర గృహములు అగ్ని ఆరాధన ఉండేది. మరి ఈ రోజుల్లో ఏమైపోయిందండి? ఇప్పుడు మిగిల్లో అక్కడక్కడ ఉన్నవైనా మనకు కాపాడుకునే ఉద్దేశం లేదు. ఒక్కటైనా అలవాటు చేసుకోండి చాలు, రెండు పూట్ల ఇంట్లో దీపం పెట్టుకున్నా చాలు అగ్ని ఆరాధన. ఇది అందుకే రెండు పూట్ల దీపం పెట్టుకుంటే ఆ ఇంట్లో ఐశ్వర్యం ఉంది అన్నారు. లోకైక దీపాంకురం అన్నాం, అదే ఈ రూపంలో మనకు వచ్చింది, దీపారాధన రూపంలో. ఇంకా భారతదేశ సంస్కృతిలో దీపారాధన మిగిలింది. జ్యోతి ప్రజ్వలన అని రాజకీయ సభల్లో కూడా చేస్తున్నారు. ఏం చేస్తాం, అది కూడా హిందువులది అంటే మరి సెక్యులర్ వాళ్ళు అది కూడా తీసేస్తారేమో. ఆఖరి దీపాలు లేని అంధకారంలో బతికే బతుకొస్తుంది, గుర్తుపెట్టుకోండి. నమస్తే, ఇది వేదం నుంచి పుట్టింది. నమస్కారం అనేది తీసేస్తే భారతీయులకు సంస్కారమే లేదు. కనుక హిందూ మతాన్ని తీసేస్తే భారతదేశానికి ప్రాణం తీసేసినట్టు గుర్తుపెట్టుకోండి. భారతీయత అంటేనే హిందూ మతం, హిందూ మతం అంటేనే భారతీయత. ఇది సంస్కృతి, మతం కాదు, ఇది సంస్కృతి, సంస్కారం. అసలు భారతీయతలోనే సంస్కారం అనే మాట ఉన్నది, సంస్కృతి. మొత్తానికి అగ్నినా రయమశ్నవెత్, అగ్ని వల్ల ఐశ్వర్యం వస్తుంది అని శాస్త్రం మనకు చెప్తున్నది. అందుకు స్వామి పైగా అగ్నిహోత్ర ఆరాధన. అంతేకాదు, మీరు చదువుతున్న శ్రీ సూక్తంలోనే జాతవేదో మావహ, ఓ అగ్నిదేవా మాకు లక్ష్మీదేవిని అనుగ్రహించు అని చెప్తున్నాం. అందులోంచి ఆ లక్ష్మి అనుగ్రహించాలి. జాతవేద శేషన వామ సోమవరా తీయతో నిదాతి వేద అని. అంతేకాదు, జగత్తును ఉద్ధరించడానికి చిదగ్ని కుండ సంభూత ఆవిడ. కనుకని అగ్ని గురించి చెప్తే చాలా ఉన్నది. అగ్నికి అగ్ని అయిన పరమేశ్వరుడు చేతిలో పట్టుకున్న అగ్ని అది. అగ్నిమీళే పురోహితం, సమస్త వేదాల్లో ఋగ్వేదం మొదటిదైతే ఋగ్వేదంలో ఉన్న మంత్రరాశుల ప్రథమ మంత్రం అగ్నితో మొదలవుతుంది. అందుకే స్వామి అగ్నిలింగంగా ఆవిర్భవించిన ప్రథమ స్వరూపం అరుణాచలం. అగ్నిస్వరూపం మనకు కనబడుతున్నది. అగ్నిమీళే పురోహితం అంటే అరుణాచలేశ్వరుడు మంత్రమే అంటారు. అది ఒక పెద్ద విశేషం, నిజమే. ఎందుకంటే అగ్నికి అగ్ని అయిన వాడు అయినా చిదగ్నిస్వరూపుడది. ఇది పంచభూతాగ్ని, ఆయన చిదగ్ని, ఆ చేతిలో ఉన్న అగ్ని అదండి. కనుక అగ్నితో ఏం జరుగుతుంది మనకి? రయిమ స్నవత్. కనుక ధర్మ అర్థాల్లో అర్థమిస్తున్నది అది, ధర్మం ఇస్తున్నది నమరకం. ఆ మాట ఇక్కడ చెప్తున్నాడు. ఎంత వేద ప్రమాణం ఉందో చూడండి ఇందులో. అందుకు అర్థమప్యగ్నినాయ కామందత్వా అభయేనా. అభయహస్తం ఉంది, ఇప్పుడు అక్కడికి వచ్చాం మూడో చెయ్యి, దీనితో కామాన్నిస్తున్నట్ట. కామం అంటే కోరికలు తీరుతున్నాయి. ఎందుకంటే సృష్టిలో మనం అనుకున్నది నెరవేరకపోతే భయం, అంతే కదా. అనుకున్నది నెరవేరకపోతే భయం, అనుకున్నది నెరవేరుతుందా లేదా అని భయం, ఈ రెండు మనకుంటూ ఉంటాయి. కనుక సృష్టిలో ఇక్కడ కామం అనగానే ఒకటే గుర్తుపెట్టుకోవాలి, కామం అనేది కోరిక అనే అర్థంలోనే ఇక్కడ చెప్పబడుతున్నది. సృష్టిలో ఇది సహజంగా ఉంటుంది, కోరిక అనేది కూడా ఉంటుంది. అంతేగాని మనం కోరికలేవి ఉండకూడదండి అనే మాట అనకూడదు. ఆఖరి కోరికలేవి ఉండకూడదనే కోరికైనా ఒకటి ఉంటుంది. ఆ కోరిక కూడా కోరుకున్నాడు ఒక ఆయన, తెలుసు కదా మీకు, ప్రహ్లాదుడు నరసింహస్వామి అడిగాడు ఏం కోరిక కావాలి బాబు అని, నాకేం లేదన్నాడు. అలా అన్న నన్ను అవమానించుకో, నన్నే అసలు ప్రణత కామవర్షిన్ అంటారు, కోరిన వారి కోరికలు తీర్చువాడా అని. ఇంత నేను అడుగుతుంటే నువ్వు కోరుకోపోతే బాగొచ్చుమా అన్నట్ట. అయితేసరే కోరుకుంటున్నాను, ఏ కోరిక లేని స్థితి ఇమ్మని కోరుకుంటున్నాను అయ్యా అన్నారు ఇక్కడ. చూసారా, కానీ కోరికల్లో ఉత్తమ అనుత్తమ ఇత్యాది విషయాలు ఉన్నాయే తప్ప అందులో కోరిక ఎప్పుడు తప్పు కాదు. పైగా సృష్టిలో కోరికుంటేనే కర్మ ఉంటుంది, కర్మ ఉంటేనే ప్రపంచం ఉంటుంది. కర్మకి ప్రేరకం కోరిక, అందుకే కోరిక నా స్వరూపమే అన్నాడు స్వామి కూడా. ధర్మావిరుద్ధో భూతానాం కామోస్మి భరతశ్రభ, ధర్మ విరుద్ధము కాని కామము నా స్వరూపము అన్నాడే కదా. కనుక కామం మంచిదే, అది ధర్మ విరుద్ధం కాకూడదు, అంతే కదా. ధర్మసమ్మతమైన కామం ప్రతివాడికి అవసరమే, దాన్ని క్షేమం అని అంటారు. ధర్మసమ్మతమైనటువంటిది క్షేమం, అది కోరుకోవడం తప్పేం కాదు. యోగక్షేమాలు అడగాల్సిందే, అది ఇవ్వడానికి అది సిద్ధంగా ఉన్నాడు. ఆయన సిద్ధంగా ఉన్నప్పుడు మనకు అడగడానికి ఏముందండి, పెద్ద పెద్ద కబుర్లు ప్రతివాడు అంటాడు. కోరికలు కోరుకోకూడదండి, కోరికుంటే కోరుకోవడంలో తప్పేం లేదు, లేకపోతే వేరే విషయం. వాడిని వీడిని అడుక్కునే బదులు ఆయన అడగడం చాలా మంచిది, ఆయన తప్పకుండా తీరుస్తాడు. వాడు తీర్చేవాడు అంటే నాకు ఆయన అడిగే టైం లేదండి, వీడిని వాడు అడుక్కుంటూ ఉంటాం. కానీ నువ్వు ఆయన అడిగే టైం కేటాయించుకుంటే ఇంకొన్ని అడుక్కోవలసిన అవసరమే లేదు. లోకేశ్వరుడు పాదం పట్టుకున్నవాడు లోకాన్ని దగ్గర దేభిరించక్కర్లేదు, గుర్తుపెట్టుకో. ఇది గుర్తుపెట్టుకుంటే ఆయన విషయంలో మనం ఎప్పుడు కూడా తొందరపాటు, కొంతమంది ఇంట్లో భగవద్ ఆరాధన చేయండి టైం లేదని బయలుదేరిపోతుంటారు. కానీ కొంత టైం ఆయనకు కేటాయించుకోగలిగితే ఎంత, నువ్వు టీవీ సీరియల్ చూసినంత టైం చాలు, అది నీ బతుకును కాపాడేస్తుంది. ఈ మాట కంచి మహాస్వామి వారు అన్నారు, రోజులో కనీసం 2 నిమిషాలు నువ్వు భగవంతుని ధ్యానించినది ఎంత మహోపకారం చేస్తుందో నీకు తెలియదయ్యా. స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయితే మహతో భయాత్ అన్నాడు కృష్ణ పరమాత్మ గీతలో. అందుకు భగవద్ ఆరాధన అంత ఉత్కృష్టమైనటువంటిది, అది తప్పకుండా మనల్ని కాపాడుతున్నది. అందుకే ఏ కోరికైనా భగవంతుడే తీర్చాలి, ఇది తెలియాలి. అంతేగాని మన నిర్వాహకాలు ఏం కావు, ధర్మసమ్మతమైన కోరికలు భగవంతుడి వల్లనే తీరుతాయి. అందుకే ధర్మసమ్మతమైన కోరిక కోరుకోవడంలో తప్పేం లేదు. నా పిల్లలు బాగుండాలి, నా భార్య బాగుండాలి, నాకు లోటు లేకుండా సంపద ఉండాలనుకోండి, తప్పేం లేదండి. అయితే అక్కడితో ఆగిపోకూడదు, దాని ఫర్దర్ స్టెప్ కావాలి. ఎందుకంటే లోకయాత్ర విధాయిని అనేటువంటి అమ్మవారు మన లోకయాత్ర సాగించడం కోసం కావలసినవి కూడా ఇస్తుంది. అన్ని అమరితే ఎన్ని వేదాంతాలైనా చెప్పచ్చండి, అంతే కదండి. వేదాంత శాస్త్రాన్ని కూర్చున్నా టైంకి పడాల్సినవి పడకపోతే కష్టం. కానీ కొంతమంది కోరికలు లేవండి అంటారు, కానీ అవసరాలు మాత్రం ఉంటాయి. అవి దొరకడం కోరికే కదా, ఇవి తీరాలి కదా, అవి తీర్చేవాడు ఆయన. అందుకే కామందత్వా అభయేనా, కోరికలు కూడా ఇస్తున్నట్ట, దేంతో అభయేనా. లోక స్థితి కోరిక నెరవేరుతున్నంత కాలమే స్థితి అనేది ఉంటుంది. ఈ స్థితికి విఘాతం కలుగుతే భయం, కనుక స్థితికి ప్రధానం కామం. అందుకే స్థితికారకుడైన విష్ణువు యొక్క పుత్రుడు కాముడు అని చెప్పడంలో అంతరార్థం కూడా ఇదే చెప్తున్నారు. ఇవన్నీ ప్రతిదానం ఇంత భావములు ఉంటాయి. అందుకు కాముడు కూడా దైవమే. వేదంలో కామశబ్దం చాలా ఉదాత్తంగా వాడబడింది. అంతేందుకు ఈ స్వామికే కామేశ్వరుడు అని పేరుంది, వీళ్ళ ఆవిడికి కామేశ్వరుని పేరుంది, పక్కన శివకామసుందరుని పేరుతో ఆవిడుంది. ఏం చెప్తారో చూడండి. భారతంలో కామగీతలను ఒక అద్భుతమైనటువంటి ఉపనిషద్ విద్య ఉన్నది, కామగీతలు. ఇవన్నీ పరిశీలించగలిగే విధానం, అరిషడ్వర్గాల్లోని కామం ఉంది, పురుషార్థాల్లోని కామం ఉంది. చూడండి ఇక్కడ అరిషడ్వర్గాల్లోది ప్రమాదం, పురుషార్థంలోది కావాలి. ఇది అర్థం చేసుకుంటే చాలు. కనుక మనకి మోక్షానికి విఘాతం కలిగించని, ధర్మానికి దెబ్బతీయని కామం ఇయ్యవయ్యా అని పరమాత్మని అడగాలి. అది ఆయనే ఇస్తున్నాడు. దేనితో ఇస్తున్నాడు? అభయేనా. అభయహస్తం కామాన్ని ఇస్తున్నది. అందుకు తర్వాత వాక్యం కామందత్వా అభయేనా స్వపద సరసిజం మోక్ష రూపం పుమర్థాం. ఇప్పుడు ఇంకా తర్వాత 4వ చెయ్యికి రండి. 4 చేతులే, 3 చేతులైపోయాయి. 4వ చెయ్యి ఎలా ఉంది? 4వ చెయ్యి గుర్తుందా? క్రిందికి పెట్టించాడు డోలాహస్తం. ఆ క్రిందికి కూడా వేళ్ళకి చూపిస్తున్నాడు. దేన్ని తెలుసా? పాదాన్ని చూపిస్తున్నాడు, క్రింద పాదాన్ని. అందుకే సపద సరసిజం మోక్షరూపం పుమర్థాం అన్నారు. పుమర్థాం, జీవుడికి పరమప్రయోజనమైనటువంటి మోక్షాన్ని ఇవ్వడం కోసం ఉన్నటువంటిది నాలుగవ చెయ్యి. ఇది అనుగ్రహ సూచకం. నేను ఇందాక చెప్పినటువంటి స్వామి యొక్క పంచకృత్యాల్లో ఎత్తిన పాదం దేనికి సంకేతం గుర్తుందా? కిందకి పెట్టింది తిరోధానం, ఎత్తిన పాదం అనుగ్రహం, ఎడం పాదం ఎత్తి ఇలా పెట్టి చూపిస్తున్నాడు. ఆ పెట్టి చూపించినప్పుడు అనుగ్రహం అయిన పాదాన్ని చూపిస్తున్నది. అనుగ్రహం అంటే మోక్షం అని చెప్పాను, తిరోధానం అంటే బంధం అని చెప్పాను నిన్న, గుర్తుంది కదా? తిరోధానం అంటే ప్రపంచంతో బంధం, అనుగ్రహం అంటే పరమాత్మతో బంధం. ఇది మోక్షం. ఆ మోక్షం ఇచ్చేదాన్ని చూపిస్తుంది చెయ్యి, చూసారా అనుగ్రహాన్ని. ఆ కారణం చేత ఈ చెయ్యి దేనికి సంకేతం? మోక్షానికి సంకేతం. కనుక డమరుకంతో ధర్మాన్ని, అగ్నితో అర్థాన్ని, అభయంతో కామాన్ని, డోలాహస్తంతో మోక్షాన్ని ఇచ్చేటువంటి చతుర్విధ పురుషార్థ ప్రదాయకుడు నటరాజు. ఇప్పుడు చెప్పండి, ఆ ఒక్క విగ్రహం దగ్గరుంటే ఎన్ని తీరిపోయింది? ఇక్కడ మరొక చమత్కారం కూడా మనకు శాస్త్రంలో కనబడుతుంది. ఈ పరమేశ్వరుడు ఇప్పుడు నాలుగు పట్టుకుని డాన్స్కు బయలుదేరాడు. మన ద్వారకా వనంకి వచ్చినప్పుడు ఎలా వచ్చాడు? చేతులు ఒక్కడ పట్టుకుని ఊపుకుంటూ వచ్చాడు, అది మోగింది. అది ఆ మోగతతో అందరు తలుపులు తీసి పట్టుకొచ్చారు, ఎవరో వచ్చాడు అనుకుని. అంటే మొదలైందిరో డాన్స్ అని చెప్పడానికి అది, లేకపోతే అది కూడా మోత లేకపోతే ఎవడు తెస్తాడండి? అందుకే డమరుకమే ముందు ఆయన వైపు తిప్పింది మనకి. అది శాస్త్రమే పరమాత్మ వైపు తిప్పుతుంది అది ఇక్కడ చెప్పడం. ఆ డమరుకమే ఆయన వైపు తిప్పింది మనకి, తిప్పితే వెళ్ళాము మనం అందరం, అంతే కదా. ఇది ఎలా అంటే, ఒక దొమ్మరివాడు, దొమ్మరివాడు అంటే వీధి నర్తకుడు. ఈ శివుడు కూడా ఒక దొమ్మర లాంటి వాడే, పర్వాలేదు అనుకున్నావు. ఒకసారి ఆ వేషం వేసుకెళ్ళి వెళ్ళండి. నేను మొన్న పార్వతీ కళ్యాణం చెప్పినప్పుడు మీ ఊళ్ళోనే చెప్పాను. ఆయన డమరుకం మోగించాడు దేనికి అంటే, ఇదిగో ఇంకా డాన్స్ మొదలు పెడుతున్నాను హో అని మోగించాడు. ఆయన డప్పులు ఉన్న వాళ్ళు డప్పులు మోగిస్తారు. ఎవరు వచ్చారా బాబు డాన్స్ చేయబోతున్నారు, మన ఇళ్ల నుంచి బయటకు వెళ్తాం, అంతే కదా. ఒక్కొక్కడికి ఒక్కొక్క సౌండ్ సిస్టమ్. ఈయన గారు సౌండ్ సిస్టమ్ అంతా డమరుకం. ఈయన అది పట్టుకుని మోగించట. లోకానాహూయ సర్వాన్ డమరుకని నదై, పిలిచట లోకంలో డమరుకాన్ని. ఆయన డమరుకంతో పిలిస్తే అందరూ వెళ్తారా అండి? అందరూ వెళతారా? ఆ మాటకొస్తే అందరిని పిలుస్తాడా? ఆయన డమరుకం మోగిస్తే ఆ నాట్యం చూడ్డానికి వెళ్లేవాళ్ళు ఏ కొద్ది ముందో కృష్ణుడి వేణుగూత్తే అందరూ వెళ్ళగలిగారా? ఆ గోపికలు మాత్రమే వెళ్ళగలిగారు. వారు లాస రాసలీలా వినోదే అనేటువంటి ఆ నృత్యమూర్తిని చూడగలిగారు. అర్థమైంది కదా. అదేవిధంగా ఆ డమరుకం మోత వినగానే వెళ్ళేట. ఎవరికైతే ఈ సంసారం నుంచి బయటపడే యోగం ఉందో వాళ్లను ఉద్ధరించడం కోసం మోగించట ఆయన. కనుకనే లోకానాహూయ సర్వాన్ డమరుక నినదై ఘోర సంసార మగ్నాన్, అది ఇక్కడ చెప్తున్నాడు. ఘోరమైన సంసారంలో మునిగిపోయిన వాళ్ళందరినీ చూసి జాలి పుట్టి, రండయ్యా నా డాన్స్ చూసి తరించిపోండి అని మోగించట ఒక్కసారి. ఆ మోతకి సంసార మగ్నులైన వాళ్ళందరూ తరించాలనే యోగ్యత ఉన్న వాళ్ళు పరిగెత్తుకు వెళ్ళిపోయింది, పిలిచాడు. అయితే అక్కడికి వెళ్ళగానే ఆయన ఎలా ఉన్నాడు? ఆ మహోజ్వలమైన రూపం, గొప్ప అందగాడే గాని అద్భుతమైన వాడండి. ఎంత అందమో అంత అద్భుతం ఆ స్వరూపం. మనం చూపించుకున్నాం కదా, అంత జటాజూటం, ఆ త్రినేత్రం, అంత ఉన్నటువంటి విరాట్ రూపం. మరి విశ్వమంతా ఆయన గోచరిస్తున్నాడు కదా, మరి అంత వాడైన చూడగాని ఆశ్చర్యపోయారు వాళ్ళు. అప్పుడు ఏం పర్వాలేదు, మీకేం పర్వాలేదు, అభయం అన్నట్ట. చూడండి, డమరుకంతో మోగించాడు. దత్వాభీతిం దయాళు, దయాళువై అభయం ఇచ్చాడు. మీకు నేను అభయం ఇస్తాను, డమరుకంతో పిలిచి ఏం చెప్పాడు? అభయం ఇస్తానన్నాడు. ఇప్పుడు అభయానికి మరొక అర్థం చూడండి. దేవతల్లో వర అభయ అనే రెండు భావాలు కనబడుతూ ఉంటాయి. అభయం, ఎవరికైనా సరే అభయం అనే భావం చాలా సంతోషం వస్తుంది. అంతేకాదు, మనం ఎవరి దగ్గరికైనా వెళితే ఏం పర్వాలేదు అన్నప్పుడు వాడికి అనుకోకుండా వాడు చెయ్యి ఒక సైన్ వస్తుంది మీకు, ఇలా అంటాడు వాడు. లోకం సహజం అది, నేనున్నా ఏం పర్వాలేదు, ఆ అభయమే చాలు నేనున్నా అనేటువంటి భావాన్ని చెప్తూ ఉంటుంది. నేనున్నా ఏం పర్వాలేదు, అభయం. ఎప్పుడు అభయం? దీనికి ఇప్పుడు పరమార్థార్థం తీసుకున్నాం. అభయం అనే మాట ఎప్పుడు వాడాలి? ద్వితీయాద్వై భయం భవతి అంటుంది ఉపనిషత్తు. రెండున్నంతకాలం భయమైనయ్యా అని మొన్న మీకు వివరించాను. రెండూ లేని స్థితే అభయం. రెండూ లేని స్థితికి వేదాంత ఏం మాట వేసింది? అద్వైతం అన్నది. ఆ అద్వైతం అనేది ఏంటి? ప్రపంచోపశమం శాంతం చతుర్థం శివం మన్యంతే అద్వైతం అని మాండుక్యోపనిషత్తు మనకు చెప్తున్నటువంటి మంత్రం. కనుకనే సర్వ జగత అతీతమైన శివం ఏదైతే ఉన్నదో అది అద్వైతం, అదే అభయస్థానం. అది దొరికే వరకు భయమే. ఆ పరమాత్మతో నువ్వు తాదాత్మ్యం చెంది ఇంకా భేద బుద్ధి లేకుండా ఉన్నప్పుడు మాత్రమే అభయస్థితికి వెళుతున్నావు. ఆ అభయం నేనిస్తా అంటున్నాడు ఈయన. ఆ అద్వైత సిద్ధిని, ఆ అభయస్థితిని నేనిస్తున్నా. డమరకం వినగానే నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి అభయం ఇస్తా. నిజమేనా? అయితే ఒక కండిషన్ ఏమిటి? దత్వాభీతిం దయాళు ప్రణత భయహరం కుంచితం వామపాదం ఉద్ధృత్యైనం విముక్తేరయనమితి కరాదర్శయన్ ప్రత్యయార్థం. ఎంత గొప్పగా చెప్తున్నాడు చూడండి. ఈ అభయం రావాలి అంటే మీరు ఈ సంసారం అనే బురదలోంచి, సంసార పక్క నిర్మగ్న సముద్రణ పండిత, సంసారం ఎంత భయంకరం అంటే అసలు మునిగిపోయి ఉన్నామని కూడా తెలియనంత మునిగిపోయాం. ఎప్పుడైనా తేలితే దీనికి పైన ఒకటి ఉందని తెలిసేది. దీనిలోనే మునిగి కొట్టుకుపోతున్నా జన్మల నుంచి, కనుక దాని పైన ఒకటి ఉందిరా అంటే హాయిని ఆవలిస్తాను తప్ప బయటపడాలని తప్పనే లేదు. ఒకవేళ బయటపడాలనుకుంటే బయటపడలేవు నువ్వు, ఎందుకంటే ఇది బురద మడుగు, సముద్రం ఇంకా నయం, ఇది బురద సముద్రం అంట. అందుకే సంసార పంక, అందులో మనం మామూలుగా మునగలే, నిర్మగ్న పూర్తిగా మునిగిపోయాం. ఇలాంటి వాళ్ళని ఉద్ధరించే పాండిత్యం మన దగ్గర లేదు, ఆవిడ దగ్గర ఆయన దగ్గర తప్ప. అందుకే సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత అని అమ్మవారిని చెప్పుకున్నాం. ఆయన ఏం చేశాడు? ఆ పాదాన్ని ఎత్తాడు. ఉద్ధృత్య ఏం తెత్తాడు? కుంచితం వామపాదం ఉద్ధృత్య, కుంచితమైన తన వెంట ఎడమ పాదాన్ని ఉద్ధృత్య పైకి లేపి, ఏనం విముక్తే అయనం, ఇదేనయ్యా మోక్షానికి దిక్కు అని చూపిస్తున్నట్టు ఈ చేత్తో. అందుకు డమరుకంతో పిలిచాడు, అభయహస్తంతో ఏం భయం లేదని చెప్పాడు. దీన్ని మీరు పట్టుకుంటే మోక్షాన్ని పొందొచ్చు. ఈ అభయం కావాలి అంటే ఈ పాదం పట్టుకోండి, ఇది చెప్తున్నాడట. నా పాదం పట్టుకుంటే నేను మోక్షమిస్తాను అంటున్నాడు ఇక్కడ స్వామి. ఈ మాటను ఒక్కసారి భావిద్దాం. నా పాదం పట్టుకుంటే నేను మోక్షమిస్తాను. కనుకనే మోక్షం అనే అభయం కావాలి అంటే మనం ఏం చేయాలి? శివపదం దిక్కును పట్టుకోవాలి. శివపదమే దిక్కు. ఈ శివపదం ఏమిటి? కుంచితం వామపాదం. ఆ వామపాదం పట్టుకోవాలి. అందుకే ఈ కుంచిత పాదానికి ఎక్కువ ప్రాధాన్యం. అంటే కుంచితాంఘ్రిం భజేహం అన్నాడు. రెండు పాదాలున్నా ఈ పాదానికి ఎక్కువ నమస్కారం చేశాడు. ఎందుకంటే మొదటి పాదం తిరోధానం, కిందకి పెడుతాను వాడిని. అది కావాలి. ఎన్ని కర్మలున్నాయో మనకు తెలియదు, ఇది అనుభవించేలా చేయాలి. అందుకు అనుభవంతో కర్మక్షయం చేయించడానికి తిరోధానం అనేది కింద పెట్టాడు. కర్మానుభవం నుంచి ముక్తికి ఈ పాదం పైకెత్తాడు. మీరు ఆలోచించండి, ఈ పైకెత్తినప్పుడు ఈ వామపాదం ఏమైంది అది చూపిస్తున్నాడు. ఈ వామపాదం గాని ఇది కుంచిత పాదం. అందుకే ఎప్పుడైనా సరే కుంచిత పాదాన్ని గట్టిగా ధ్యానించాలి. ఈ చిదంబర రహస్య గ్రంథంలో కూడా మాటి మాటికి ఈ కుంచిత పాదం గురించి ఎక్కువ చెప్పాడు. కుంచితాంగ్రిం భజేహ స్తోత్రం ఉంది కదా, ఇప్పుడు మీకు కొంచెం కుంచిత పాదం దగ్గర గట్టిగా మనస్సు నిలబెట్టి ఆ తర్వాత విషయాన్ని మీకు ప్రస్తావన చేస్తాను నేను. కుంచిత పాదం దగ్గర కాస్త ఆగుదాం. ఎందుకంటే కుంచితాంగ్రిం భజేహం ఇంత ఎత్తుకున్నాం కదా, ఆ శ్లోకంలోంచి వెళ్ళాం. ఇంకో శ్లోకంలో చెప్తున్నాడు కుంచితాంగ్రి గురించి. భూతే సంస్థాప్య చైకం చరణ సరసిజం దక్షిణం వామపాదం సింజన్ మంజీరశోభం విధిముఖ దివిషత్ పూజితం భక్తిభాజం ధర్మాధిష్టాన్ ప్రదాతుం ధనలిపి సహితం కించిదుద్ధృత్య తిర్యక్ చాకుంచానంద నృత్తం కలయది వరదం కుంచితాంఘ్రిం భజేహం. ఇది మరొక శ్లోకం. ఇందులో ఉన్న అందాన్ని జాగ్రత్తగా చూద్దాం. భూతం సంస్థాప్య చైకం, ఒక పాదం ఎక్కడ పెట్టాడు? భూతం మీద పెట్టాడు. ఆ భూతం పేరేమిటి? నేను చెప్పానేమిటి? అపస్మారుడు. అప్పుడే స్మరణ పోయిందా? పోదు. అపస్మారుడు. అపస్మారుడు మీద పెట్టాడు కుడి పాదాన్ని, వామపాదం పెట్టాడు. ఈ రెండు పాదాలకి మొబ్బలున్నాయి కానీ ఆ ఎత్తిన పాదాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. దాన్ని బాగా దర్శించాలండి. ఎత్తిన పాదం అది ఎంతో అందంగా ఉంటుందండి. ఆ అందమైన ఆ వామపాదం ఉన్నదే, ఆ మెత్తని ఆ పాదాన్ని ఎప్పుడు హృదయంలో ధ్యానించుకోవాలి. రెండు పాదాలున్నా ఇది మోక్షగనికి అనుగ్రహానికి సంకేతం కనుక అది ఎక్కువ పట్టుకోవాలట. అసలు ఆ పాదం పట్టుకుంటే పైన చెప్పిన నాలుగు ఇచ్చేస్తట. ఏది? ధర్మార్థక మోక్షములన్నీ ఇచ్చేస్తట. ఇది గాని పడితే ఇవన్నీ ఇస్తానని చెప్తున్నాడు. అందుకు ఉద్ధృత్యైనం విముక్తే అయనమితి ఇది చెప్తున్నాడు. నిజమేనా? ప్రత్యయార్థం బిభ్రద్వన్ని సపాయాత్. ప్రత్యయార్థం అంటే మనకు నమ్మకం కలిగించడం కోసం మరొకడు పట్టుకున్నట్ట. ఎంత మాట చెప్పారో చూడండి ఇక్కడ. బిభ్రద్వన్నిం సభాయాం కలయతి నటనం యశివో నస్సపాయా. ప్రత్యయార్థం చూసారా ఎంత చక్కగా ఉందో మన తమో గుణం. చాలా సంతోషం. ఎత్తినటువంటి పాదాన్ని చూపించి ముక్తికి ఇదే త్రోవా, ఇది పట్టుకుంటే విస్తాను అని చెప్తున్నాడు. నమ్మమంటావా? మనం చాలా ఇది కదా, ఎందుకంటే మంచి మేధావులం, సందేహాలు ఎక్కువ మనకి. ఈ సందేహాలు ఒకంతటా పోవండి. అందుకో పెద్ద అని అడిగాడు, సందేహాలు ఎన్ని ఎప్పుడు పోతాయండి? దేహం ఉన్నంత వరకు సందేహం ఉంటుంది నాయన అన్నాడు. ఏం చేస్తా, ఈ సందేహం పోదు. మనకి అన్ని విడిచిపెట్టి ఆ పాదం పట్టుకుని బుద్ధి వచ్చే వరకు సందేహాలు ఉంటూనే ఉంటే నిస్సంశయ సంశయగ్ని, ఆవిడ పట్టుకోవాల్సిన సంశయగ్ని అయినటువంటిది, ఆవిడ్ని పట్టుకోవాలి. సరే మహానుభావుడు ఎడం పాదాన్ని నెత్తి చూపిస్తూ, ఇది కానీ మీరు పట్టుకుంటే నా పాదాలను ఆశ్రయిస్తే మీకు అన్ని ఇస్తాను, కనుక ఎవరైతే శివపాదాలను ఆశ్రయిస్తారో వాళ్ళకి పైన చెప్పి నాలుగు లభిస్తాయి ముక్తితో సహా. నమ్మకం ఏమిటి? మనకి నమ్మకం కోసం ఒట్లు పెట్టడం ఒక అలవాటు ఉంది, అంతే కదండి. ఒట్టు పెడతా, దేని మీద ఒట్టు పెట్టమంటారు అని అంటూ ఉంటారు. ఇప్పటికి కొన్ని పల్లెల్లో కనబడుతుండేది ఒట్టు పెట్టడం, నిప్పు పట్టుకుని ఉప్పు పెట్టి ఒట్టు పెట్టడం అని ఒక మాట ఉన్నది. హారతి వెలిగిన దాని మీద చేయి పెట్టడమో లేదా నిప్పు పట్టుకుని పెట్టడమో, ఇలా ఒట్లున్నాయి. అలాగే నిప్పు పట్టుకుని ఒట్టు పెట్టి చెప్తున్నట్ట, డమరుకంతో పిలిచాడు, అభయం ఇస్తానన్నాడు, నా పాదాన్ని ఆశ్రయిస్తే ముక్తినిస్తానని చెప్తున్నాడు, సందేహం లేదు, నిప్పు పట్టుకు చెప్తున్నానని ఎడం చేత నిప్పు పట్టుకున్నట్టండి. ఇక్కడ ఎంత అందమైన భావం చూడండి, అందుకు ఎంత చక్కటి భావం. లోకాన్ ఆహూయ సర్వాన్ డమరుక నినదై ఘోర సంసార మగ్నాన్ దత్వాభీతిం దయాళు ప్రణత భయహరం కుంచితం వామపాదం ఉద్ధృత్యేనం విముక్తేరయనమితి కరాదర్శయన్ ప్రత్యయార్థం బిభ్రద్వన్నిహి. ప్రత్యయార్థం మనకు నమ్మకం కలిగించడం కోసమై బిభ్రద్వన్నిహి సభాయాం కలయతు నటనం యశివో నస్సపాయాత్. ఈ విధంగా మన కోసం అభయం ఇవ్వడం కోసం ఇంత డాన్స్ చేస్తున్నటువంటి స్వామి ఒంటి పాదం మీద నిలబడి మనకు చెప్తున్నాడు, ఇస్తున్నా మీకు అభయం. అటువంటి దయామయుడైన నటరాజుని దర్శిస్తున్నాం మనం. అందుకే ఆ కుంచితం వామపాదం ఎంత గొప్పగా ఉన్నచ్చురండి. ఇప్పుడు ఆ పరమేశ్వరుడు యొక్క సమగ్రమైన రూపం ఇంకా మనస్సు నుంచి మనకు చెదురుతుందా? ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎడం పాదం పట్టుకుంటే ముక్తినిస్తానన్నాడు. ఇది పెద్ద సంగతి. ఒకసారి దేవతలందరూ శివుడి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేస్తున్నట్ట, అద్భుతమైన పని చేసేవయ్యా నువ్వు, యముణ్ణి తన్నావు, మన్మధుణ్ణి దహనం చేశావు అని. ఆ రెండు చేస్తే చాలు, ఎందుకంటే కామం పుట్టుకు కారణం, కాలం కాలుడు మరణానికి కారణం. ఈయనిద్దరిని దెబ్బతీశాడు, కాముణ్ణి తగలబెట్టాడు, యముణ్ణి తన్నాడు మార్కండేయుని కాపాడేటప్పుడు. అందుకే యముడికి యముడు, కాలకాలుడు మహాకాలుడే నీకు పేరు. అలాంటి మహానుభావుడు. అందుకే జననానికి కారణమైన కామాన్ని, మరణానికి కారణమైన కాలుణ్ణి, ఇద్దరిని అణచాడు గనక శివుణ్ణి ఆశ్రయించిన వారికి ఇంకా జనన మరణాలు లేని ముక్తి లభిస్తున్నది అని కంచి మహాస్వామి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు అత్యద్భుతమైన వ్యాఖ్యానం మనకు తెలియజేశారు. వారు చెప్పిన మాటే చెప్పుకుంటున్నాం. అయితే ఇలా స్తుతించారండి దేవతలు, ఎందుకంటే ఈ రెండే ముఖ్యం మనకి. ఆ రెండు చేసిన వాడు శివుడు కనుక ఆయన జనన మరణ రహితమైన మోక్షాన్ని ఇస్తాడు అనడానికి ఇదే ఎగ్జాంపుల్. ఇది చెప్పగానే అమ్మవారు నవ్వు నవ్వేట. ఆ నవ్వు శివుడికి అర్థమై ఆయన నవ్వేట. మీరిద్దరు ఎందుకు నవ్వారో మాకు అర్థం కాలేదన్నట్టు దేవత. అప్పుడు అమ్మవారే చెప్పారట, ఈయన నుదుటి మీద కన్నుతో కాల్చాడు ఒప్పుకుంటా. ఈ కన్ను మధ్యలో ఉంటుంది, ఇటుకన్ను అంటే శివుడిది, ఇటుకన్ను అంటే నాది, కానీ మధ్యలో ఉన్న కన్ను మా ఇద్దరిది. కనుకనే ఈ కంటితో కాల్చాడు అంటే నేను ఆయన కలిసే కాల్చాం. ఎవరిని? కాముణ్ణి. కనుక కాముణ్ణి కాల్చారని మెచ్చుకునేటప్పుడు నాది కూడా కొంత ఉంది అని. ఇక యముణ్ణి తన్నాడండి. దేంతో తన్నాడండి? కాలుతో తన్నాడండి. ఏ కాలుతో తన్నాడండి? ఎడమ కాలుతో తన్నాడు. ఆయన ఎడమ నేనే కదండి అన్నది ఆవిడ. కనుకనే ఈ పాదం పట్టుకుంటే ముక్తినిస్తాను అన్నాడు. అంటే అర్థమేంటి? అమ్మని ఆశ్రయిస్తే నేను అభయం ఇస్తున్నాను అని చెప్పట. కనుక ఎవడు అమ్మను పట్టుకుంటాడు వాడికి అయ్యి అనుగ్రహిస్తాడు. ఇది తెలిసే నన్ను బ్రోభమని చెప్పవే సీతమ్మ తల్లిని అట్నుంచి వచ్చాడు మహానుభావుడు. చాలా ముఖ్యమైన అంశం అండి. అమ్మను పట్టుకుంటే అయ్యి అనుగ్రహిస్తాడు. అయ్యా మీరు సీతమ్మని రాముణ్ణి చెప్పారా అని అనకూడదు. మీకు తెలుసు ఇక్కడ ఆ భేదం లేదు, ఒకటే తత్వం. ఆ శివశక్తులే లక్ష్మీనారాయణులు వాళ్ళే, ఇదంతా తత్వం అదే. ఇది గ్రహించగలిగితే ఎవడు అమ్మ పాదాన్ని పట్టుకుంటాడో వాడు అయ్యవారి యొక్క తత్వాన్ని అర్థం చేసుకుంటాడు, మోక్షాన్ని పొందుతాడు. కనుక ఎడమ పాదం అంత అందమైనది. ఇప్పుడు ఆ కుంచిత పాదం ఏమిటో తెలిసిపోయింది కదా. కుంచిత అంగ్రిం భజేహం, మొత్తానికి తిరిగి తిరిగి అమ్మకాళ్ళు పట్టుకున్నామండి. అందుకే చెప్పేది ఏమిటి అంటే, ఆయన అసలు డాన్స్కి ఫస్ట్ ఎత్తిన పాదం అదే. ఆవిడతోనే ఇంత మొదలైంది. అది చూపించడం కోసం ఇన్ని పట్టుకున్నాడు మహానుభావుడు. అందుకే మీకు ఒక సూత్రం లాంటి ఒక వాక్యం చెప్పాను, అది చాలు మననం చేసుకుంటే. శివుడు నటరాజు అయితే అమ్మ నాట్యం అని ఒక మాట చెప్పాను నేను. నాట్యంలోనే రసములు అనేకము అన్నీ కనబడతాయి, చేసేవాడు మాత్రం ఒక్కడే. అంతే కదండి, ఎన్ని నటనలు చేసినా వాడు మాత్రం ఒక్కడే. అప్పుడు ఇన్ని నటించినందుకు వాడికి సన్మానం చేస్తాం. అంతే కదా, ఇన్ని నటించగలిగే జ్ఞానము, ఇన్ని నటించాలనే ఇచ్ఛ, ఇంత నటించగలిగే క్రియ ఆయన దగ్గర ఉంటేనే కదా ఇంత నటన అనేది వచ్చింది. కనుక ప్రపంచంలో చూస్తున్నవన్నీ కూడా పరమేశ్వరుడు నాట్యమే అన్నప్పుడు, నాట్యం అమ్మవారైనప్పుడు ప్రపంచంలో ఇచ్ఛాజ్ఞాన క్రియాత్మకమైనదంతా కూడాను అమ్మ కాకి ఇంకెవరు, ఆవిడ శక్తి. ఆ శక్తి అంటే ఎవరిది? శివుడిది. కనుక శివ శక్తి అంటే ఏమిటో, నటరాజ నాట్య అంటే ఒకటే. ఇది మనం గ్రహించగలిగితే శివశక్తులు ఉభయుల్ని అందరూ మనం దర్శిస్తున్నాం. అందుకే మరొక్క రహస్యం ఏంటంటే, నటరాజమూర్తిని జాగ్రత్తగా చూస్తే కుడివైపు ఆయన ఒక మకరకుండలం, దాని దగ్గర ఒక చిన్న శంఖాకారంతో ఉన్నటువంటి అలంకారం ధరిస్తాడట. ఎడం వైపు తాటంకం ధరిస్తాడు. నటరాజు విగ్రహం ఎప్పుడైనా చూడండి, జాగ్రత్తగా ధ్యానించండి. ధ్యానం ముఖ్యం. చూడడం అంటే దర్శించడం ధ్యానం కోసమే. బయట దర్శించండి, లోన ధ్యానించండి, చిట్ట చివరికి లోపలే దర్శించగలరు. సాధారణంగా మకరకుండలు శంఖకుండలములు పురుషులు ధరించాలి, తాటంకాలు చెవి కమ్మలు స్త్రీలు ధరించాలి. ఈయన ఎడమ చెవికి తాటంకం, కుడి చెవికి మకరకుండలు ఉన్నది. దీని అర్థం ఈయన కూడాను శివశక్తుల ఏకస్వరూపమే. శివశక్తి ఐక్య రూపిణి లలిత అంబిక అనే విషయమే. చిట్ట చివరికి తెచ్చి అమ్మ ఆయన ఇద్దరిని కలిపి అమ్మయ్య అనుకున్నాం కదా. ఇప్పుడు ఆ దివ్యమైనటువంటి ఆ శివశక్తి ఐక్య రూపమే నటరాజ స్వరూపంలో మరొక రహస్యం నేను చెప్తున్నాను. ఇంతవరకు కొన్ని ధ్వనులు ఇచ్చాం, ఏమని? శ్రీచక్రం, 43 త్రికోణాలు, నవ పంచ ఇత్యాది శబ్దములన్నీ చెప్పాం కదా. కనుక శ్రీ విద్యకి నటరాజ స్వరూపానికి ఏదో సంబంధం ఉన్నది అని స్పష్టమైపోయింది. అంతేకాదు నటరాజ విగ్రహం శ్రీచక్రము యొక్క రూపము. ఇది ఒక పెద్ద విశేషము, దీన్ని పరిశీలించండి. శ్రీచక్రం ఇంట్లో పెట్టుకోవచ్చా లేదా అని కొందరు అడుగుతూ ఉంటారు. యంత్రం గాని ఇంట్లో ఉంటే దానికి మంత్రం ఉంటేనే యంత్రం. ఇది గుర్తు పెట్టడం, మంత్రం ఉండాలి. ఆ మంత్రం ఎక్కడ దొరుకుతుందండి? పుస్తకంలో చెప్పండి కొనుక్కుంటామంటే, పుస్తకంలో మంత్రం మీ అంతటి మీరు మెడికల్ షాప్కి వెళ్ళి మందు కొనుక్కున్నంత. ఇక డాక్టర్లు ఉన్నారు, తమంత తాము మెడికల్ షాప్కి వెళ్ళి మందు పుచ్చుకుంటే ఒప్పుకుంటారా లేదా చెప్పండి? ఒప్పుకుంటారా? లేదండి, వీడు చాలా సీనియర్ పేషెంట్ కనుక దేనికే మందో తెలుసండి అంటే కుదరదు. అంత సీనియర్ పేషెంట్ అయినా డాక్టర్ కాదు కదండి. డాక్టర్ గారు ప్రిస్క్రిప్షన్ లేకుండా మందు ఇస్తే క్రైమ్, అవునా లేదా? అదేవిధంగా గురూపదేశం లేకుండా మంత్రం జపించితే అంతే క్రైమ్, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ గురూపదేశం ఉండాలి, పద్ధతి ఉండాలి. మరి మా గురూపదేశం ఏం లేదండి, లేకపోతే నామమే మంత్రం, ఏం బాధక్కర్లేదు. అవి తరింపజేయవా, మీరు నామాన్ని మంత్రంలా చేస్తే దాంతోనే మోక్షం పొందిపోవచ్చు. కానీ మంత్రాన్ని నామంలా ఎప్పుడు పెడితే అప్పుడు, ఎక్కడ పెడితే అక్కడ, ఎలా పెడితే అలా చేయకూడదు. ఈ రోజుల్లో మనకు మర్యాదలు అతిక్రమించిపోతున్నాం. మహామంత్రాల్ని బజర్లోను, కాలింగ్ బెల్లలోను, సెల్ ఫోన్స్ లోను పెట్టుకుంటూ ఉన్నాం. దౌర్భాగ్యం ఇది. ఎవరైనా రింగ్ టోన్లుగా మహామంత్రాలు పెడితే వెంటనే తీసేయండి, అది మహాదోషం, గుర్తుపెట్టుకోండి. మంత్రం ఇష్టాన్సారం, అదే మంత్రం అంటేనే రహస్యం. మంత్రం భలే పాడతానండి అంటే ఆ గొడ్రాలకి ఎంతమంది పిల్లలు అన్నట్టు. అంతమంది పిల్లలు గొడ్రాలు ఎలా అవుతుంది, గొడ్రాలు అయితే అంతమంది పిల్లలు ఎలా ఉంటారు? మరి మంత్రం పాడతాను అంటే రహస్యమైంది బయట పెట్టేస్తానని కదా అర్థం. మననాత్రాయితే మంత్ర, అంతేగాని పాడితే రక్షిస్తుందని చెప్పలేదు. మననం చేయవలసింది మంత్రం. పాడుకోవడానికి త్యాగరాజస్వామి 24,000 కీర్తనలు ఇచ్చారు, అన్నమయ్య 32,000 ఇచ్చాడు. మీ ఇష్టం, మీరు అభజించి పాడుకోండి, విష్ణు నామ సంకీర్తన చేసుకోండి, శివనామ సంకీర్తన చేసుకోండి. మంత్రాలు పాడతారా? పాపాలు మూట కట్టుకుంటారా? మర్యాదలు, మంత్రానికి మర్యాద ఉంది, మర్యాదలు ఉండాలి. గురు ఉపదేశంతో మంత్రం చేసుకోవాలి. ఇవన్నీ రహస్యమైన విషయాలు. కనుక శ్రీచక్రం ఇంట్లో ఉంచుకోవచ్చా అంటే, శ్రీ విద్య మంత్రం గురువు ఉపదేశిస్తే అది పద్ధతిగా, దానికి ఒక పద్ధతి ఉంది. ఈ రోజుల్లో పాపం గురువులైపోవాలనే తాపత్రయాలు చాలా మందికి ఎక్కువ. శిష్యుడిగా ఇంకా 10 మార్కులు కూడా తెచ్చుకోడు, గురువుగా అయిపోవాలని తాపత్రయం. మంచి శిష్యుడే గొప్ప గురువు కాగలడు, గుర్తుపెట్టుకోండి. గురువు అనుకున్నాడా వాడు గురువు కాడు అసలు. ఇది గ్రహించగలిగింది. ఎందుకంటే మనల్ని మనం తీర్చిదిద్దుకోవడానికే 100 ఏళ్ళ ఇవి సరిపోవట్లేదే, మనం ఎవరిని తీర్చిదిద్దగలమో చెప్పండి ఇక్కడ. కనుక ఇదంతా అహంకారం వృధా. రాను రాను ఆశ్చర్యపోతాం. ఒక్కొక్క మంత్రం తెచ్చుకోవడం కోసం ఆ రోజుల్లో ఎంత తపించేవారో. ఇప్పుడు బల్క్ గా ఒకేసారి మంత్రాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు ప్యాకేజ్ లాగా. ఏం చేస్తాం ఇప్పుడు? నేను చెప్పేవన్నీ వినకూడదు విన్నట్టు అనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే అటువైపు మంత్ర వ్యాపారాలు బలి చేస్తున్న వాళ్ళు కనిపిస్తుంటే, ఎవడో ఒకడు చాదస్తపాడు కూర్చొని చెప్తే మేమెక్కడ వింటామండి అనే పరిస్థితి కూడా ఉంది మనకి, అవునా లేదా? కానీ మంత్రం అనే దానికి మర్యాద ఉంది. మంత్రానికి భగవంతుడు దొరుకుతాడని లేదు, నామాన్ని మీరు శ్రద్ధగా చేసినా భగవంతుడు మోక్షం ఇచ్చేస్తారు. మంత్రం పుచ్చుకుని అహంకారంతో చేస్తే వాడికి మోక్షం ఇవ్వడు. ఏదో ఇక్కడ కావాల్సినవి ఇచ్చి ఇక్కడతో క్లోజ్ అకౌంట్. అయితే మంత్రాన్ని భక్తితో చేస్తే బ్రహ్మ విద్యలోకి వెళ్తాం. అది భక్తి కావాలి దాన్ని, దేనికైనా అది బేస్. సరే మొత్తానికి మంత్రం ఉంటేనే యంత్రం, అది ఉండాలి, దాన్ని నియమం ఉండాలి, పద్ధతి ఉండాలి. ఇది అంతేగాని మీరు ఇంట్లో ఎవరినైనా పిలిచి భోజనం పెట్టచ్చు, కానీ పిలిచేవారు ఎవరో చూసుకుని దాన్ని బట్టి చేసుకోవాలి. అంతేగాని మీరు ప్రైమ్ మినిస్టర్ మా ఇంట్లో పిలిచి భోజనం పెట్టద్దామంటే ఆయన మీ దగ్గరికి టైం కంచం పట్టుకుని పెడతారా అని అడగడు కదా. ఇంట్లో ఒక పెద్దవాడిని పెట్టుకుంటేనే జాగ్రత్తగా గమనించుకోవాలి, మరొక యంత్రాన్ని పెట్టుకున్నప్పుడు ఇంకెంత జాగ్రత్తగా చూడాలి. ఇది గుర్తుపెట్టుకోండి. మంత్రం దేవత యొక్క శబ్దాకారం, యంత్రం దేవత యొక్క రేఖాకారం, విగ్రహం దేవత యొక్క ఆకృతి స్వరూపం అని మూడు చెప్పాను మీకు ఇక్కడ. ఉత్తరోత్తరం బలీయం అని మాట చెప్పాడు, ఇది సూత్రం. అది విగ్రహం కంటే యంత్రానికి శక్తి ఎక్కువ, యంత్రం కంటే మంత్రానికి శక్తి ఎక్కువ. ఇది ఇంకా దానికంటే శక్తి ఎక్కువ అనే తర్వాత విషయం, ప్రస్తుతానికి ఇది గుర్తుపెట్టుకోండి చాలు. ఇప్పుడు ప్రమాదం లేనిది ఏది అంటే విగ్రహం. ఇది ప్రమాదం లేదు, అది మాత్రం ఇంట్లో పెట్టుకోవచ్చు. అయితే విగ్రహానికి కొన్ని ప్రమాణాలు ఉన్నాయి, ఉత్తమ ధాతువులతో ఉండాలి. అంతేగాని ప్లాస్టిక్ లాంటివి తెచ్చుకుని పెట్టుకున్నానండి అంటే అది ఉరికినే అలంకారంగా పెట్టుకుని చూసుకోవడానికి సంతోషమే కానీ అర్చనకి మాత్రం యోగ్యం కాదు. అర్చనకి మాత్రం దివ్యలోహములే కావాలి. పంచలోహాలు కానీ ఇత్యాదులు చెప్పబడుతూ ఉంటాయి, పంచలోహమో వెండో బంగారమో రాగవారి వారి స్థితులు బట్టి. అయితే ఇంట్లో పెట్టుకునే విగ్రహాలు మాత్రం వితస్తి ప్రమాణములో ఉండాలి అని మనకు చెప్తున్నారు. వితస్తి ప్రమాణం, లింగమైతే అంగుష్ట ప్రమాణం, విగ్రహమైతే వితస్తి ప్రమాణం. వితస్తి అంటే అరచేయి, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు, ఇంతకు మించి ఇంట్లో ఉండరాదు. ఆలయంలో ఉండాలంటే దానికంటూ కేటాయింపబడింది గనక మీ దేవుడికి ఇంతే పరిమితం. విగ్రహం అంటూ పెట్టుకున్నాక దానికంటూ చేయవలసిన పూజ చేసుకోవాలి. అయితే ఆ విగ్రహంలోనే మంత్రం యంత్రం ఉంటాయి, ఇది గుర్తుపెట్టుకోండి. మంత్రం యంత్రం కలిసిపోయి విగ్రహంలో ఉంటాయి, ఇది తెలుసుకోవడానికి చెప్తున్నాను. ఇది తెలుసుకుంటే రేపటి నటరాజులు మీ శ్రీచక్రం చూస్తారు, అది నేను చెప్పదలుచుకున్నాను. దీనికి సంబంధించి స్థపతులు అంటే, స్థపతులు అంటే తెలుసు కదా, శిల్పశాస్త్రవేత్తలు. శిల్పశాస్త్రవేత్తలు మీరు ఏ బేసిస్ మీద నటరాజు విగ్రహం చెక్కుతారని అడిగితే వాళ్ళు చెప్తారు, అది ఆగమ ప్రకారంగా శిల్పశాస్త్రం నేర్చుకున్న వాళ్ళు ఇప్పటికీ ఉన్నారంట. మహాత్ములు కాంచి మొదలైన క్షేత్రాల్లో ఉన్నటువంటి వారు మన ఆంధ్రదేశంలో కూడా ఉన్నారు. గణపతి స్థపతులు మొదలైన వారు ప్రసిద్ధులు ఇప్పటికీ ఉన్నారు. కంచి మహాస్వామి వారికి అత్యంత ప్రీతిపాత్రులైన వారు వారు. ఆగమశాస్త్రం ఇప్పటికీ భారతదేశంలో మనం ఎంత పోగొట్టినా కొన్ని శాస్త్రాలు మిగిలిన్నాయండి, అదృష్టవశాత్తు. అందులో దివ్యమైనటువంటి శిల్పశాస్త్రం. ఈ శిల్పశాస్త్రంలో ఒక్కొక్క విగ్రహాన్ని తయారు చేసేటప్పుడు దానికి కొన్ని ప్రక్రియలున్నాయి. పూర్వపు రోజుల్లో అయితే ఆ లోహాన్ని పోత పోసేటటువంటి ఆ విగ్రహకారుడు కూడా దానికి సంబంధించిన మంత్ర జపం చేసేవాడు. శుచిగా ఏ అవయవం నిర్మాణం చేసేటప్పుడు దానికి సంబంధించిన ఉపాసన చేస్తూ నిర్మించేవాడు. ఇప్పటికీ అలాంటి వాళ్ళు అక్కడక్కడ ఉన్నట్ట, అది అలా తయారు చేసేవాళ్ళు. అయితే ఈ నటరాజు విగ్రహం చెక్కినప్పుడు గాని తయారు చేసేటప్పుడు గాని ఏ బేసిస్ మీద చేస్తారు, ఇది ప్రశ్నిస్తే వాళ్ళ గ్రంథముల్లో చెప్తున్న అంశం ఏమిటో చూద్దాం. ఒక్కొక్క విగ్రహానికి ఒక్కొక్క బేస్ ఉంటుంది. సాధారణంగా మనం చిన్నప్పుడు బొమ్మలు గీసేటప్పుడు ముందు లైన్స్ గీయడం నేర్చుకుంటాం. ఈ లైన్స్ రకరకాలకి గీసుకుని ఆ లైన్స్ దగ్గర పాయింట్లు పెట్టుకుని ఆ పాయింట్లను కలుపుతూ బొమ్మ గీసుకుంటాం. బాగా ఆరితేరిపోయిన తర్వాత ఆ పాయింట్లు రేఖలు గీయకుండానే బొమ్మ గీస్తారు. మీరు గీయకపోయినా అందులో పాయింట్లు సరిగ్గా ఉంటాయి, ఉన్నాయి లేదా, అందులో ఇంప్లైడే. మీరు ప్రత్యేకంగా గీసుకోకపోయినా అందులో ఆర్డర్, సిమెట్రికల్ ఆర్డర్ అంతా అందులో ఇంప్లైడ్. అదేవిధంగా నటరాజ విగ్రహం వేసేటప్పుడు వాళ్ళు బేస్ ఏమిటి అంటే రెండు యంత్రాలు మేము బేస్ చేసుకుంటామని చెప్తున్నారు. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మీరు ఇక్కడికిక్కడ కూడా ఎవరైనా కాగితం పైన తెచ్చుకుంటూ గీసుకోవచ్చు నేను చెప్పినది. ఎలా గీస్తాము అంటే రెండుట, ఒకటి షట్కోణం, ఇంకోటి శ్రీచక్రం. శ్రీచక్రం ఇప్పటికిప్పుడు గీయడం కష్టం, షట్కోణం గీయడం సులభం. తెలుసు కదా, పైకి వెళ్లే త్రికోణం ఒకటి, క్రిందికి వచ్చే త్రికోణం ఒకటి, ఈ రెండు గీసుకోండి. రెండు త్రికోణాలు కలిస్తే షట్కోణం ఏర్పడింది. ఈ షట్కోణాల్లో ప్రతి ఒక్కొక్క కోణం యొక్క చివరి బిందువును కలుపుతూ ఒక సర్కిల్ గీయండి మొత్తం. ఇప్పుడు ఒక సర్కిల్ మధ్య షట్కోణం వచ్చిందా లేదా, కాగితాలు లేని వాళ్ళు మనసులో గీసుకోండి. ఎందుకు గీసుకోండి అని చెప్తున్నంటే కొంచెం కాన్సన్ట్రేషన్ ఎక్కువ అవుతుంది, మరి ఏం లేదు. ఇప్పుడు ఇది షట్కోణం, దీన్ని బేస్ చేసుకుని నటరాజు విగ్రహం చెక్కుతారట. ఎలాగో అంటే ఈ పాయింట్స్ ఏవైతే ఆ చుట్టూ సర్కిల్ కి తరుగుతున్నాయో పైకి తగిలిన పాయింట్లో వాళ్ళు శిరస్సును పెట్టుకుంటారు, ఇటువైపు ఇప్పుడు హస్తములు పెట్టుకుంటారు. ఈ పాయింట్స్ లో క్రిందికి వచ్చేటప్పటికి పాదాన్ని పెడతారు, ఇందులో మిగిలిన పాయింట్స్ దగ్గర ఇతర ఎత్తిన పాదం, ఇవన్నీ అలా ఫ్రేమ్ చేసుకుంటారట. ఇది షట్కోణంతో తయారు చేసే నటరాజ విగ్రహం. ఇంకొకటి శ్రీచక్రంతో తయారు చేసే నటరాజ విగ్రహం. ఇప్పుడు శ్రీచక్రం ప్రతి వారికి ఒక అవగాహన ఉంటుంది కనుక నేను ఇప్పుడు చెప్పట్లేదు. ఇందాక నేను చెప్పాను కదా, త్రికోణములన్నీ మధ్యలో ఉంటాయండి. దాని తర్వాత అష్టదళం, తర్వాత షోడశ దళం, దాని తర్వాత స్క్వేర్ చతురస్రం ఉంది. అయితే చతురస్రం కూడా వృత్త చక్రంగానే చెప్పబడుతుంది. వృత్తం ఎక్స్పాండ్ అయితే స్క్వేర్ అవుతుంది, సర్కిల్ ఎక్స్పాండ్ అయితే స్క్వేర్ అవుతుంది కనుక అది కూడా చెప్పుకున్నాం మనం గతంలో. ఇప్పుడు మీరు పరిశీలిస్తే ఇక్కడ త్రికోణాలు ఏది, షట్కోణంలో చెప్పిన త్రికోణాలు చుట్టూ ఉన్న సర్కిల్కి తగిలాయి. ఇక్కడ త్రికోణాలు మనకి అష్టదళం దగ్గర ఉన్న సర్కిల్కి తగిలే, కానీ తర్వాత ఇంకా దూరం ఉంది. 16 దళాల సర్కిల్ తర్వాత చతురస్ర, ఇంత స్పేస్ ఉంది చూశారు చివరి వరకు. కనుకనే ఇది చెక్కేటప్పుడు కూడా శ్రీచక్రాన్ని బేస్ చేసుకుని చెక్కుతారట. ఏది, నటరాజ విగ్రహం. కానీ ఇందాక చెప్పిన షట్కోణం, ఇప్పుడు చెప్పింది నవకోణం, ఈ రెండిటికి కూడాను అనుబంధం ఉన్నది. అసలు షట్కోణంలోనే ఇంకా ముక్కలు విభాగాలు తీస్తే మిగిలినవన్నీ వస్తూ ఉంటాయండి. ఉదాహరణకి బోల్డ్గా మీకు ఈ వస్తువు గురించి చెప్పిన విప్పితే చాలా కనబడతాయి ఇందులో, చూడడానికి మైక్ అని చూపించిన. అలాగే షట్కోణంలోనే ఈ 9 కోణాలు ఉంటాయి. ఇది ఎలాగో పరిశీలిద్దాం మనం. శివశక్త్యాత్మకము శ్రీచక్రం అని చెప్పుకున్నాం. శ్రీచక్రం శివయోర్ వపుహు అనేటటువంటి మాట మనకి లలితా త్రిశతిలో చిట్ట చివరికి హయగ్రీవ స్వామి అగస్త్య మహర్షి చెప్తాడు. శ్రీచక్రం శివయోహో, శివయోహో అంటే ఇద్దరు శివుల శరీరం. శ్రీచక్రం అంటే ఇద్దరు శివుల శరీరం. అంటే ఇద్దరు శివులు ఎవరండి? శివ శివ. శివ అంటే అమ్మవారు, శివ అంటే అయ్యవారు. వీళ్ళిద్దరు యొక్క శరీరం శ్రీచక్రం. కానీ శ్రీచక్రం ఎప్పుడు మీరు పరిశీలించినా వాళ్ళిద్దరూ ఉన్నారు అనే దృష్టితో ఉపాసించాలి శ్రీచక్రాన్ని. మరి నటరాజాకారంలో వాళ్ళిద్దరూ ఉన్నారని ఇందాక చూపించాను కదా. ఇప్పుడు రెండింటి దగ్గరికి సంబంధించుకోండి, ఎలా ఉంటాయో మన విగ్రహ విజ్ఞానం ఎంత గొప్పదో దీన్ని బట్టి మీకు తెలిసిపోతుంది. ఈ విధంగా మన శ్రీచక్రం శివయోవపు అని భావించినప్పుడు పైకి వెళ్లే త్రికోణం శివుణ్ణి తెలియజేస్తుంది, క్రిందికి వచ్చే త్రికోణం శక్తిని తెలియజేస్తుంది. గీసుకున్నారు కదా, పైకి వెళ్లే త్రికోణం శివుడు, క్రిందికి వచ్చే త్రికోణం శక్తి. అలాగే శ్రీచక్రంలో 9 త్రికోణాలు కలిస్తే 43 త్రికోణాలు ఏర్పడ్డాయి. 9 ఒకదాంతో ఒకటి కలుస్తాయి. పైకి వెళ్లేవి 4, క్రిందికి వచ్చేవి 5. ఆ లెక్కలో కూడాను ఇందాక త్రికోణ చక్రాలు 5, 4 వృత్త చక్రాలు అని చెప్పాను, అదొక లెక్క. ఇంకో లెక్క చెప్తారు చతుర్భి శ్రీకంఠి శివయూత భి పంచభరిపి శ్లోకానికి. చతుర్భి శ్రీకంఠి, శ్రీకంఠులు అంటే శివులు, శివులు 4, శివ యువతులు 5 అన్నారు. అంటే అమ్మవారి త్రికోణాలు 5, అయ్యవారి త్రికోణాలు 4. అయ్యవారి త్రికోణాలు పైకి వెళ్తూ ఉంటాయి, 4 ఒకదాని మించి ఒకటి ఇలా పెడతారు. అమ్మవారి త్రికోణాలు క్రిందకు వస్తే 5, ఈ 5 ఆ 4 కలిస్తే 9 త్రికోణాలు అవుతాయి. ఈ 9 త్రికోణాల కలయిక వల్ల 43 త్రికోణాలు ఏర్పడతాయి. అదే ఇందాక మనం చెప్పుకున్న ఆవరణ తెలిసిందా. ఎలాగైతే 2 త్రికోణాలు కలిసి 6 త్రికోణాలు ఏర్పడిందో, 9 త్రికోణాలు కలిసి 43 త్రికోణాలు ఏర్పడ్డాయి. చూసారా, ఇదేం జామెట్రీ క్లాసా? మొత్తం ఇది జామెట్రికల్ ప్రజెంటేషన్ ఆఫ్ కాస్మిక్ ఎనర్జీ శ్రీచక్రం అంటే. ఇది జామెట్రికల్ గా చూపిస్తున్నారు అందులో. ఇలా మీరు పరిశీలించినట్లయితే ఎంత విజ్ఞానం ఉందో చూసారా. కనుకనే ఈ రెండిట్లో ఏముందో ఆ 9 అదే ఉన్నదే అని తెలిసింది. రెండిట్లో 9 ఉన్నదేమిటి? శివశక్తుల ఏకత్వం చెప్పబడుతున్నది. అందుకు మేము శ్రీచక్రం బేస్ చేసుకుంటాం, షట్కోణం బేస్ చేసుకుని నటరాజ విగ్రహం చెక్కుతామని చెప్పారు. ఇది మీకు తెలిస్తే నటరాజ విగ్రహం ఎప్పుడు చూసినప్పటికీ కూడా అది శ్రీచక్ర స్వరూపం ఒక్క భావన తెలిస్తే చాలు, మనకు స్పష్టమైపోతున్నది. ఇప్పుడు మీరు పరిశీలిస్తే మరి శ్రీచక్రంతో చేసిందో షట్కోణంతో చేసిందో ఎలా పోల్చుకుంటామండి అని డౌట్ ఉంటే దానికి కూడా వాళ్ళు చెప్పారు ఎలా పోల్చుకోవచ్చు. ఈ చేతులు ఆర్చికి తగులుతున్నట్లుగానే ఉంటే, అది షట్కోణంతో చేసినట్లు. ఒక్కొక్కసారి ఈ చేతులు ఇవన్నీ కూడా మధ్యలో ఉన్నట్లుంటాయి, చుట్టూ ఆ సర్కిల్కి స్పేస్ ఉంటుంది. ఇలా కొందరు చేస్తారు. అది గాని ఉంటే శ్రీచక్రంతో చేసినట్లు అని చెప్పారు ఇక్కడ. కనుక శ్రీచక్రంతో చేసింది ఎలా పోల్చుకోవాలి, షట్కోణంతో చేసింది ఎలా పోల్చుకోవాలి కూడా చెప్పడం జరిగింది. మొత్తానికి షట్కోణం కూడా శివశక్తుల ఏకత్వమే, శ్రీచక్రం కూడా శివశక్తుల ఏకత్వమే. ఇంకా మీ గ్రహించాలంటే మరొక్క అందమైన భావం అందులో ఉన్నది. మనం సర్వశక్తుల్ని పొందడం కోసం యజ్ఞం అంటూ చేసుకుంటాం. ఈ యజ్ఞంలోనే సర్వదేవతలను ఆరాధన చేస్తాం. ఈ యజ్ఞంలో మనం అగ్నిని ముందు రగుల్చుతాం, ఈ అగ్నిలో ఆహుతులు వేస్తాం, అవునా లేదా? ఈ ఆహుతులు వేసేటప్పుడు ఇంద్రాయ స్వాహ, ఇంద్రాయ ఇదన్నమ, వరుణాయ స్వాహ, ఇంద్ర వరుణ యమ, అందరి దేవతలకు అందులోనే. అందుకని ఇంద్రుడికో అగ్నిహోత్రం, వరుణుడికో అగ్నిహోత్రం పెట్టట్లేదు, అందరికీ అందులోనే పెడుతున్నాం. ఇది జరిగేటప్పుడు వచ్చే ప్రాసెస్ ఏమిటి? ఆ అగ్నిహోత్రంలో మీరు ఆహుతులు వేస్తున్నప్పుడు దేవతలందరూ తృప్తి చెంది, దేవతలందరూ బలము పొంది మనల్ని అనుగ్రహిస్తున్నారు. అదే కదా అందులో ఉన్నటువంటి జరుగుతున్న ప్రాసెస్ అంతా కూడాను. కనుక ఇప్పుడు ఈ అగ్ని ఎవడు? సర్వదేవతాత్మకుడు అయ్యాడు. సర్వదేవతాత్మకుడైన పరమేశ్వరుడే ఈయన అని అగ్నిహోత్రాన్ని ఆరాధించాలని వేదం నిర్దేశించింది. రుద్రో యయేషదగ్ని, ఇది వేదవాక్యం, రుద్రుడే ఈ అగ్ని అని చెప్తున్నది. అందుకే అగ్నికి ఎలాగైతే జటాజూటం ఉంటుంది, శిఖలుంటాయో, శివుడికి అలా జటాజూటం ఉంది. అగ్నిలో మీరు ఎలాగైతే ఆహుతులు, ఆహుతులంటే హ్యూమిడిటీ, రసమే కదండి, రసం ఎలా పోసారో ఆ జటాజూటంలో గంగా చంద్రుడు అలాగే ఉన్నారు. చూస్తే అగ్ని యజ్ఞం అంతా అక్కడ కనబడుతోంది. ఈ విషయం నేను మీకు శివకళ్యాణం చెప్పినప్పుడు కూడా చెప్పాను. ఇది మీరు భావించినట్లయితే ఈ పై ఈ అగ్నికి, పైన మనం వేస్తున్నటువంటి సోమానికి, ఈ రెండిటి వల్ల సమస్త దేవతాశక్తులు ఉత్పన్నమై లోకాన్ని కాపాడుతున్నాయి. ఇది కదా విషయం. కనుక సమస్త దేవతాశక్తులు బలమై లోకాన్ని కాపాడడానికి హేతు ఏమైంది? ఈ అగ్ని, ఆ సోమము, ఈ రెండు. కనుక యజ్ఞం అంటేనే అగ్ని సోమాత్మకం అనే భావం మనకు తెలిసింది. కనుక సర్వదేవతామయుడైన పరమేశ్వరుడు ఇన్ని దేవతల శక్తులుగా విజృంభించి లోకాన్ని కాపాడడానికి యజ్ఞం అనే స్వరూపాన్ని చూపిస్తున్నాం. ఈ యజ్ఞానికి ఒక జామెట్రికల్ ఫార్మ్ గాని ఇస్తే అగ్నికి ఎప్పుడు ఊర్ధ్వంగా మండుతుంది, అగ్ని ఎప్పుడు పైకి, సోమం ఎప్పుడు క్రిందికే వెళుతుంటుంది. దీని లక్షణం ఈ అగ్నిని మనం ఆకారంలో చూపించాలి, త్రికోణంలో చూపించాలంటే ఊర్ధ్వ త్రికోణం, పైకి వెళ్లే త్రికోణాన్ని అగ్నికి సంకేతంగా గీయండి. గీసుకోవచ్చు మీరు ఇప్పుడు అగ్నికి సంకేతం పై త్రికోణం. పైగా సోమం, ఆహుతులు ఎప్పుడు వేసినా క్రిందికే పడుతుంది, పైకి ఎగరయ్యం కదా, క్రిందికి వేస్తాం. కనుక సోమం యొక్క డైరెక్షన్ ఎప్పుడు ఎక్కడికి వెళ్తుంది? క్రిందికి వెళ్తుంది, డౌన్ వార్డ్స్. ఇది అప్వార్డ్ అనమాట. ఈ అప్వార్డ్ అయిన త్రికోణం కూడా గీయండి, డౌన్వార్డ్ అయిన త్రికోణం కూడా గీయండి, రెండు కలపండి. ఏమైంది అంటే షట్కోణంలో ఏముంది ఇప్పుడు మొత్తం? అగ్ని సోమాత్మకమైన యజ్ఞతత్వం అంతా అందరూ చూపించారు. ఈ సోమం అమ్మ, ఆ అగ్ని అయ్యా, ఈ ఇద్దరు వల్లనే సర్వదేవతామయమైనటువంటి ఆ చైతన్యం జగత్ని కాపాడుతున్నది. ఇప్పుడు ఈ చెప్పినదంతా, ఏది పైకి వెళ్లే త్రికోణం, కిందకు వచ్చే త్రికోణం అనే షట్కోణం మీరు కలిపితే యజ్ఞమంతా కలిగింది కదా. మన నటరాజు స్వరూపం దాని నుంచే బేస్ అయి వచ్చింది అంటే అర్థమేంటి? సమస్త యజ్ఞముల సాకారమే నటరాజు. ఇది మరొక తత్వం. ఇప్పుడు ఎన్ని విషయాలు వచ్చా ఒక్క నటరాజు విగ్రహంలో నిన్నటి నుంచి, పంచకృత్యాలు పంచాక్షరితో మొదలుకుని ప్రపంచ స్వరూపం అంతా కనబడుతూనే అటు తర్వాత చతుర్విధ పురుషార్థాలు ఎలా ఇస్తాడో చెప్పుకున్నాం. ఆపై అందులో శ్రీచక్రం ఎలా ఉంది, షట్కోణం ఎలా ఉంది వివరించుకున్నాం. అక్షర విద్య, మంత్ర విద్యలు అందులోనే ఉన్నాయి, యంత్ర విద్య అందులో ఉంది. అంటే ఒక విగ్రహంలో మంత్రం, యంత్రం, తంత్రం ఎలా కలిసి ఉంటుందో తెలుసుకోండి. ఇక్కడ తంత్రం అంటే మరేంటో కాదు, మంత్ర యంత్ర దేవతా విజ్ఞానానికి తంత్రం అని పేరు. మంత్ర యంత్ర దేవతా విజ్ఞానమే తంత్రము, ఆ దేవతను ఉపాసించవలసిన విధానానికి తంత్రం అని పేరు. కనుక నీ నటరాజు విగ్రహం ఒక్కటి మీరు పరిశీలించగలిగితే ఎన్ని స్వరూపములు, సర్వదేవతాత్మకమైన తత్వమున్నది, శ్రీచక్ర స్వరూపమున్నది, షట్కోణ తత్వమున్నది, పంచకృత్యములు ఉన్నాయి, మన బతుకు కావలసిన చతుర్విధ పురుషార్థాలు ఉన్నాయి. ఇంకేం కావాలో చెప్పండి. ఇక్కడ అందుకు ఆ స్వామి యొక్క దివ్యమైన స్వరూపాన్ని ఇంత చేసి కథ అక్కడే ఉంది. ఎక్కడ? అంతర్వేదిలో ఉంది కథ. ఇంకా చిదంబరం దాకా రాలే. వాళ్ళ విగ్రహాన్ని తీసుకున్నారు, విగ్రహం తీసుకున్నారని కానీ నిన్న మొదలెట్టి విగ్రహం గురించి ముందు చెప్పడం మొదలెట్టాం. ఈ విగ్రహాన్ని తర్వాత తెద్దాం మనం చిదంబరానికి. అంటే చిదంబరంలో ఈ స్వరూపంతోనే ఆయన వాళ్ళందరూ గోచరించాడు, కానీ ఇంకా విగ్రహం తయారు కాలే. అక్కడ విగ్రహం ఇక్కడ అగ్నిగోత్రంలో వాళ్ళకి దొరికింది, అది తీసుకెళ్లి అక్కడ పెడతారు ఇప్పుడు తర్వాత విగ్రహాన్ని. అదో పెద్ద కథ. కానీ ఇక్కడ నటరాజ విగ్రహం వెనకున్న జ్ఞానం ఇంత మీరు గ్రహించగలిగితే ఒక్క విగ్రహంలో భారతీయ ఋషులు ఇంత విజ్ఞానాన్ని పెట్టారా అని ఆశ్చర్యం కలుగుతుందా లేదా? అణువులో బ్రహ్మాండంలో కదిలే విశ్వ చైతన్యం అంతా అందులో ఉన్నది. అందుకే నిన్న మనం చెప్పుకున్న శ్లోకాన్ని అంగికం భువనం యస్య వాచికం సర్వవాంగ్మయం ఆహార్యం చంద్రతారాది తం వందే సాత్వికం శివం. ఈ శ్లోకం ఎత్తుకున్నాను కానీ అర్థం చెప్పలేదు, చెప్పలేదనే విషయం నాకు గుర్తుంది. అసలు చెప్పిన విషయమేనా మీకు గుర్తుండొచ్చు? ఏది శ్లోకం చెప్పానన్న విషయమేనా? ఉంది కదా, ఏవి మర్చిపోం, ఎక్కడో దగ్గర పట్టుకుంటాం నాలుగు రోజుల్లో. సరే, ఈ శ్లోకంలో ఏం చెప్పాడు? ముందు ఆంగికం అంటే ఏంటో నేను చెప్పాను. ఆంగికం అంటే దానికి తగ్గ శరీరాకృతి ఉండాలి, వాచికం అంటే శబ్దం ఉండాలి, మూడవది ఆహార్యం కాస్ట్యూమ్స్, సాత్వికం అన్నప్పుడు అభినయ భావాన్ని ప్రకటించగలగాలి, నాలుగు ఉండాలి ఎక్స్ప్రెషన్ అనే భావాన్ని తీసుకోవాలి. నేను మరీ టెక్నికల్ గా వెళ్ళట్లేదు నాట్యశాస్త్రంలో, ఎంతమేరకు అర్థం చేసుకోవచ్చు అంతమేరకే చెప్తున్నాను ఇక్కడ. ఆంగికం, పరమశివుడికి ఇప్పుడు ఆంగికం అండి. ఏమిటి ఆంగికం? ఆయన యొక్క బాడీ సరిగ్గా ఫిట్ అయి ఉండాలి. విశ్వమంతా నడపగలిగేవాడి యొక్క ఆంగికం ఏమిటి? భువనం యశ. ఈ సమస్త విశ్వమే ఆయనకు ఆంగికము. అంటే అర్థమేంటి? విశ్వశరీరుడు, విశ్వరూపుడు అని అర్థం అనమాట. సమస్త విశ్వము శివుని యొక్క స్వరూపము. ఇప్పుడు మనం పరిశీలించగలిగితే ఆంగికం భువనం యస్య. మరి వాచకమేమిటి? ప్రపంచంలో వినబడే ప్రతి శబ్దము ఆయన వాచకమే. ఇది గ్రహించగలిగితే ఎక్కడ ఏ శబ్దం వినబడినా అది స్వరూపమే, ఆయన స్వరూపమే. స్పందన లేనిది శబ్దం లేదు, స్పందనే శివుడు. కనుకనే ప్రతి శబ్దం వాచికం, సర్వవాంగ్మయం, సమస్త శబ్దములు వాచకములే. మరి కాస్ట్యూమ్స్ ఏమిటయ్యా? విశ్వ శరీరుడికి మేకప్, కాస్ట్యూమ్స్ ఏమిటి? ఆహార్యం, చంద్ర, తార ఆది గ్రహనక్షత్ర చంద్రాదులందరూ కూడాను ఆయనకి ఆహార్యముగా ఉన్నాయి. ఇక సాత్వికం శివం, ఈ మాట అన్నదే భావించితే గానీ అర్థం కాదండి. ఇది సాత్వికం శివం, ఇది మాటలతో అందది వ్యాఖ్యానం. సాత్వికం శివం, సాత్వికం అంటే ఏమిటి? త్రిగుణాల్లో ఉన్న సాత్వికం కాదు. ఇక్కడ సాత్వికం అనే మాటకి ఇక్కడ ప్రధానంగా ఎక్స్ప్రెషన్, అభివ్యక్తి, వ్యక్తీకరణ. ఈ సమస్త జగత్తులోంచి వస్తున్న ఎక్స్ప్రెషనే శివుడు. ఒక్క మాట చాలు, సమస్త ప్రపంచంలో వ్యక్తమవుతున్నది పరమేశ్వరుడే. అది మనకు తెలుసుకోలేకపోతున్నాం. ఈ సమస్త జగత్తులో ప్రతి దాంట్లో ఆయన కనబడుతున్నాడు. కలడంబోధి కలండు గాలి కలడాకాశంబునన్ కుంభినిన్ కలడగ్నిన్ దిశలన్ పవళ్ళ నిశలన్ ఖజ్జోత చంద్రాత్మలన్ కలడోంకారమునన్ త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులందంతటన్ కలడీసుండు కలండు తండ్రి వెదకంగా నేల ఇయా ఎడల్ అన్నాడు కదండి ప్రహ్లాదుడు. ఆ మాట తెచ్చుకోండి. ఇక్కడికి అన్నిట్లోంచి కలడు 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 అనేది ఎక్స్ప్రెషన్. ప్రపంచమంతా నాలో పరమేశ్వరుడు ఉన్నాడు చూపిస్తోంది. నువ్వు చూసుకోలేకపోతావు. తెలుసుకోవాలనుకునే లోపల హిరణ్యకశిపుడిలోకి అయిపోతావు. వచ్చింది బాధ.